మానవోద్ధరణకు సోపానాలు. సాయి సందేశ నవరత్నాలు.
ఓం శ్రీ సాయిరాం. సాయి జగన్మాత దివ్య పాద పద్మాలకు వందనాలు. ఈ దసరా ఉత్సవాలు సాధన చేయటానికి ఎంతో పవిత్రమైన సమయం. ఈ నవరాత్రి ఉత్సవాలు ఒక సంవత్సరంలో 6 నెలలకు ఒకసారి ఆయన సమయాల్లో, అనగా దక్షిణాయనం, ఉత్తరాయణ సమయాల్లో సంభవిస్తాయి. ఈ 2 ఆయనాలు లౌకికంగానూ ఆధ్యాత్మికంగానూ కూడా ఎంతో విశిష్టమైనవి. విజ్ఞులు ఈ సమయంలో అతి సామాన్యమైన ఆహార, నిద్ర ఇత్యాది ప్రాపంచిక విషయాలలో కాలాన్ని వృధా చేయరు. బదులుగా ఈ సమయాన్ని వారు భగవచ్చింతనకు, సాధనకు, ఆత్మ పరిశీలనకు, ఆత్మోద్ధరణకు వినియోగిస్తారు. ఎందుకనగా ఈ నవరాత్రి పుణ్యకాలంలో సూక్ష్మస్థాయిలో వాతావరణం మనస్సు వికసింపచేసే శక్తి తరంగాలతో నిండి ఉంటుంది. ఇందువల్ల మనం నిష్ఠతో చేసే ఏ చిన్న సాధనైనా ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది. ఆరోగ్యశాస్త్రం ప్రకారం ఈ 9 రోజుల పవిత్ర కాలం మన ప్రాణశక్తిని వికసింపచేసి శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు నెట్టివేస్తుంది. ఈ నవరాత్రులలో వాతావరణం ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంటుంది. అందువలన ఈ కాలంలో చేసే సాధన భౌతికంగానూ ఆధ్యాత్మికంగానూ మనకి ఉన్నతిని కలిగించి మనకు కలిగిన ఉత్తమమైన ఆశయాలను ఫలింపజేస్తుంది. ప్రజ్ఞ కలిగిన వారు ఈ నవరాత్రి పర్వంలో భగవంతుణ్ణి శక్తి రూపంగా కొలిచే అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు. ఈ దివ్యకాలంలో మన మనసు ఆవేదనలకు, చంచలమైన ఆలోచనలకు దూరంగా ఉంచాలి. ఇప్పటిదాకా మనం గడిపిన జీవితాన్ని సింహావలోకనం చేసి మనలో నిక్షిప్తమైన అంతఃశత్రువులను జయించి దివ్యమైన గుణాలను పెంపొందించేందుకు, తద్వారా ఆత్మోన్నతిని సాధించడానికి సాధన చేయాలి. స్వామి చెప్పిన రీతిగా మన జీవితాన్ని ఉత్తమమైన మార్గంలో గడపటానికి చేసే సాధనలను పునఃపరిశీలన చేసుకోవటమే మా ఈ చిరు ప్రయత్నం. మానవోద్ధరణకు సోపానాలు. సాయి సందేశ నవరత్నాలు. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. దసరా పండుగ సందర్భంగా మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, పురోగతికి సోపానాలు వేసుకుంటూ మనం మెల్లగా భగవంతునికి అతి చేరువయ్యే ప్రయత్నంలో మనలో ఉన్న అవలక్షణాలు ఏ విధంగా దూరం చేసుకోవచ్చు అనే ప్రయత్నం చేస్తున్నాం. ఈనాడు 3వ రోజు ఇంకొక ముఖ్యమైన లక్షణాన్ని మనం ఏ విధంగా దూరం చేసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసహనాన్ని చూశాము, కోపాన్ని చూశాము. మరి ఈనాడు మరొక శత్రువు, అదే అహంకారం లేదా గర్వం. మనిషి నాకు ఇదొచ్చు అదొచ్చు, నేను ఇది చేయగలను అది చేయగలను, నేను ఇంత సంపాదించాను, అంత నేర్చుకున్నాను, నేనందరికన్నా గొప్ప అన్న ఆలోచన చాలాసార్లు మనసులో రేకెత్తుతూ ఉంటుంది. ఏ విధంగా ఈ విధమైనటువంటి ఆలోచనల్ని మనం అధిగమించి ఎలా వీటల్ని అణగదొక్కాలో ఈ దసరా నవరాత్రుల్లో భాగంగా మనం సాధన ద్వారా తెలుసుకుందాం. మనలో అహంకారం బయలుదేరినప్పుడు, విజయగర్వం వచ్చినప్పుడు మన చుట్టూ మనకేమీ కనిపించవు. మరి ఈ చిరునాటికలో ఏం జరిగిందో ఒకసారి చూద్దామా?
హాయ్ గైస్.
హాయ్.
హాయ్ రాకేష్.
హలో, హౌ ఆర్ యూ మాలిక్?
అన్నట్టు మీరిద్దరూ నిన్న సెమినార్ కి వచ్చినట్లేదే?
అవును, ఏదో పనుండి రాలేకపోయాం.
మరేం లేదు, మా అబ్బాజానికి హాస్పిటల్లో చేర్పించాల్సి వచ్చింది. శరణ్ నాతోనే ఉండి సాయం చేశాడు.
ఓ ఐ సి, వెల్ దట్స్ లైఫ్, బట్ యు మిస్ గ్రేట్ ఫన్ యార్.
అవును, మిత్రా చెప్పాడు నువ్వేదో పేపర్ ప్రెజెంట్ చేసేవట.
మామూలుగా కాదు మ్యామ్, స్పెషల్ ప్రెజెంటేషన్. ప్రొఫెసర్ అరోరా స్వయంగా నన్ను నా పేపర్ ని ఇంట్రడ్యూస్ చేశారు.
అలాగా, గ్రేట్. నీ టాపిక్ ఏంటి భయ్?
ఎన్విరాన్మెంట్. ఇప్పుడు అదే కదా బర్నింగ్ టాపిక్. నా పేపర్ లో కొన్ని స్పెషల్ మెజర్స్ ప్రపోజ్ చేశాను. ప్రెజెంటేషన్ కి ఆల్మోస్ట్ గంట పట్టింది. అంతసేపు పిన్ డ్రాప్ సైలెన్స్ తెలుసా? అది అవగానే అందరూ ఎంతగా అప్రిషియేట్ చేశారంటే మై గాడ్, రియల్లీ థ్రిల్లింగ్.
నైస్ టు నో. నీ పేపర్ కి ఏదైనా సైటేషన్ ఇచ్చారా?
వాట్ డు యూ మీన్? అసలు ఎంత మంది పేపర్లు ప్రెజెంట్ చేశారో తెలుసా? మొత్తం 4 యూనివర్సిటీలు పార్టిసిపేట్ చేశాయి. ప్రతి యూనివర్సిటీ నుంచి 4 పేపర్లు, అంటే మొత్తం 16 పేపర్లు. వాటిలో నాదే టాప్. జడ్జీలుగా వచ్చిన వాళ్ళు తక్కువ వాళ్ళేం కాదు, అంతా ఐఐటి ప్రొఫెసర్లే. ప్రతి ఒక్కరూ సబ్జెక్ట్ మీద 4 బెస్ట్ సెల్లర్ బుక్స్ రాసిన వాళ్లే. అలాంటి వాళ్ళు యునానిమస్ గా నా పేపర్ ని మెచ్చుకున్నారు. దట్ ఈస్ రాకేష్.
రియల్లీ కంగ్రాట్స్ రాకేష్.
నీతో పాటు పేపర్లు ప్రజెంట్ చేసిన మన వాళ్ల సంగతి ఏమిటి?
డోంట్ ఆస్క్ యార్, చెప్తే బాగుండదు గాని రొటీన్ స్టఫ్, అవుట్ డేటెడ్ కాన్సెప్ట్స్. నెట్ చూసి అలవాటుంటే కదా. నాకు ప్రిపరేషన్ కి 3 పట్టింది తెలుసా? అంతా ఒరిజినల్ స్టాఫ్. ఏదో 4 పాత పేపర్ల నుంచి కాపీ కొట్టిన బాపత కాదు. యు నో సంథింగ్?
ఏమిటో చెప్తే తెలుస్తుంది.
నా పేపర్ ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ కి సెలెక్ట్ అయ్యింది. ఇమేజిన్, 16 పేపర్లలో నాది సెలెక్ట్ అవడం గ్రేట్ కదా. సెమినార్ పేపర్ అంటే కాస్త కష్టపడాలి. ఏదో ఒకటి రాసేద్దాం అనుకుంటే కుదరదు. కష్టపడ్డాను కాబట్టే సక్సీడ్ అయ్యాను. ఓకే గైస్, నేను జిమ్ కి వెళ్ళాలి. బాయ్ బాయ్.
రాకేష్ మన కాలేజ్ పరువు నిలబెట్టాడు భయ్. ఇంటర్నేషనల్ సెమినార్ కు పేపర్ సెలెక్ట్ అవడం అంటే గ్రేట్ కదా.
ఏంటి, వాడు చెప్పినవన్నీ నమ్మేశావా? అంతా అబద్ధం.
అంత కాన్ఫిడెంట్ గా చెప్తే అబద్ధం ఎలా అవుతుందిరా?
అరే బాయ్, పొద్దున్నే నవీన్ ఫోన్ చేసి సెమినార్ సంగతులన్నీ నాతో చెప్పాడు. రాకేష్ తో పాటు ప్రణీత పేపర్ కూడా బెస్ట్ పేపర్ గా ఎంపికైందట. వీడు ఆ ఊసైనా ఎత్తలేదు. తన పేపర్ ఇంటర్నేషనల్ ఈవెంట్ కి ఎంపికైందని చెప్పాడు కదా. జరిగిందేమిటో తెలుసా? జడ్జీల్లో ఒక ఆయన సెమినార్ లో ప్రజెంట్ చేసిన కొన్ని పేపర్ల స్టాండర్డ్ ఏదైనా ఇంటర్నేషనల్ ఈవెంట్ కి పంపదగినంతగా బాగుందని మెచ్చుకున్నారట. అది పట్టుకుని వీడు తన పేపర్ సెలెక్ట్ అయిపోయిందని మన దగ్గర కోతలు కోసేశారు. గర్వంతో పాటు అహంకారం కూడా ఎక్కువే వీడికి.
ఓనీ భయ్, దునియాలో ఒక్కొక్కరు ఒక్క తీరుగా ఉంటారు. పద పోదాం.
ఈ అహంకారం, గర్వం అనేది మనం ఎలాగా తగ్గించుకోవాలో, వినయ విధేయతలను ఎలా పెంపొందించుకోవాలో స్వామి ఉపన్యాసంలో ఏ విధంగా మనకి ప్రబోధిస్తున్నారో విందాం.
ఈనాటి యువతి యువకులు తమ యొక్క వయ ప్రభావం పురస్కరించుకుని ఓపికను కోల్పోతున్నారు, చమను తప్పిపోతున్నారు. తద్వారానే దేశము అసూయ అహంకారములు అభివృద్ధి అవుతున్నాయి. ప్రేమ స్వరూపులైన యువతి యువకులారా, ఈనాడు లోకములో ఏ వైద్యమునకును నివారణ కానటువంటి ఒక రోగము అందరి యందు ఉంటున్నది. కొందరి యందు తక్కువగా ఉండవచ్చు, కొందరి యందు ఎక్కువగా ఉండవచ్చు, కానీ క్వాంటిటీ డిఫరెన్స్ గా ఉంటుండొచ్చు, కానీ క్వాలిటీ ఒక్కటే. ఆ రోగం ఏమిటి? అది అహంకారము. ఈ అహంకారం అనేటువంటి రోగము ఏ వైద్యమునకును ఇది నివారణ కాదు. కనుక ఈనాడు ప్రపంచమంతా కూడాను అనేక విధమైనటువంటి జబ్బులతో పీడింపబడేటువంటి ఒక రోగిగా కనిపిస్తూ ఉంటుండాలి. అన్ని డిసీజుల కంటే కూడాను ఈ అహంకారము చాలా హీనమైనటువంటి రోగము. ఈ యొక్క అహంకారం అనేటువంటిది అజ్ఞానం చేత ప్రారంభమయ్యేటువంటిది. ఈ అజ్ఞానం అనేటువంటిది కేవలము మానవుని యొక్క అవివేకంతో ప్రారంభమయ్యేటువంటిది. ఈ అజ్ఞానం అనేటువంటిది పోవాలంటే అవిద్య పోవాలి. రెండూ పోయినప్పుడే అహంకారం నిర్మూలమవుతుంది. దేనిని చూసి నేను అహంకారపడుతున్నావు యువతి యువకులారా? దీనికి రెండు రకములైనటువంటి మార్గములు ఉంటున్నవి. అహంకారం నిర్మూలం గావించుకోవటానికి రెండు ప్రశ్నలు మనం వేసుకోవాలి. ప్రపంచమంతా కూడా ఎంతో పెద్ద గ్లోబ్ గా కనిపిస్తుండాలి. ఇంత పెద్ద ప్రపంచం లోపల ఇండియా ఎంత చిన్నదిగా ఉంటుండాలి. ఈ ఇండియా లోపల ఆంధ్రప్రదేశ్ ఎంత చిన్నదిగా ఉంటుండాలి. ఈ ఆంధ్రప్రదేశ్ లోపల అనంతపురం జిల్లా ఎంత చిన్నదిగా ఉంటుండాలి. ఈ అనంతపురం జిల్లా లోపల ప్రశాంతి నిలయం ఎంత చిన్నదిగా ఉంటుంది. ఈ ప్రశాంతి నిలయం లోపల నీవెంతటి వాడవు. ఇంత అల్పమైనటువంటి మానవుడు అనంతమైనటువంటి ప్రపంచాన్ని చూచి అహంకార పట్టంలో ఇది పెద్ద అజ్ఞానమే కదా.
కారణం లేని కార్యము జగత్తునందు కానరాదు. అయితే ఒక్కదానికి మాత్రం ఎట్టి కారణము లేకుండా ప్రవేశిస్తూ ఉంటుండాలి, అది ఏ అహంకారము. ఇది మహాకారము. ఇది ఆకారమును కూడాను మరిపింపజేస్తుంది, తనను తాను కూడాను మరిపింపజేస్తుంది. తోటి మానవులను సాటి మానవులను కేవలం ఒక గడ్డిపరచగలే భావిస్తుంది. దానికంటే ఇంకొక అధికుడు లేడని కూడాను విశ్వసిస్తుంది. ఇది ఏ దాని యొక్క మహత్యము. ఈ మత్తులో మునిగినటువంటి మానవుడు ఉన్మత్తుడై నిరంతరము కూడాను కన్నును మూసుకుని ఉంటాడు. ఇట్టి అహంకారికి ఏ మంచి చెడ్డలు కూడాను ఏమాత్రము కనిపించవు. ఇట్టి అహంకారం ఉండినంత వరకును మానవుని యొక్క దివ్యత్వం అనేటువంటి వానికి ఏమాత్రము అర్థం కాదు. పవిత్రం కంటే దానవత్వం కంటే హీనుడైపోతుంటాడు. ఈ అహంకారము నిర్మూలము గావించుకునే నిమిత్తమై మనము ఈనాడు అర్పితం గావించవలసినటువంటిది అది ఏ దుర్గుణములు అర్పితం గావించటం.
ప్రేమ స్వరూపులారా, మానవుడు అహంకారంతో జీవించినంత కాలము అతన్ని ఎవ్వరు కూడాను ప్రేమించరు. ఎంతటి ధనవంతుడైనను, ఎంతటి అధికారి అయినను, ఎంతటి మేధావి అయినను, అహంకారంతో కూడినంత వరకు భార్య బిడ్డలు కూడాను అతన్ని ప్రేమించరు. ఏనాడు మానవుడు అహంకారాన్ని విసర్జించును ఆనాడే అందరూ ప్రేమిస్తారు. విశ్వం యొక్క ప్రేమను అందుకునవలన్న మొట్టమొదట మానవుని ఎందుకున్నటువంటి అహంకారము దూరం చేసుకోవాలి. ఇట్టి విశ్వ ప్రేమకు తగిన అర్హుడు అహంకార రహితుడే.
మొట్టమొదటిగా ఈ అహంకారం తగ్గాలంటే వినయం అలవర్చుకోవాలి. వినయం అంటే ఏంటి? మన ఆత్మవిశ్వాసానికి ఆత్మగౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా మనం జాగ్రత్తగా ముసలుకోవటం. రెండవది, ఇక్కడ రెండు విషయాలున్నాయి. ఒకటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అయితే ఇంకొకటి ఓవర్ కాన్ఫిడెన్స్. అన్ని చేయగలను అన్న ఆలోచన మనకు ఉండొచ్చు, కానీ అన్ని నేనే చేయగలను అన్న గర్వం ఉండకూడదు. అది చాలా థిన్ లైన్. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఒక విస్తరాకులో అన్ని ఒడ్డించిన విస్తరి ఎప్పుడు ఎగరదంట, కానీ ఏమీ లేని విస్తరి ఎగురుతూ ఉంటుందంట. ఎంప్టీ వెజల్స్ మేక్ మోర్ నాయిస్ అంటారు కదా, అట్లాగా. మరి ఈ విధంగా ఎప్పుడైతే మనకి నాలెడ్జ్ పెంపొందుతుందో, స్వామి చెప్తారు ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్, ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ విజ్డమ్. ఈ రెండు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే అది మనల్ని ఇంకా హంబుల్ చేస్తుంది, ఇంకా వినయంగా ఉండేటట్టు చేస్తుంది, కానీ మనకి గర్వాన్ని ఇవ్వదు.
నిజమైన జ్ఞానం ఎప్పుడు గర్వానికి చోటివ్వదు. దీనికి ఎలా మనం ఈ వినయాన్ని మనం ఎలా వృద్ధి చేసుకోవాలి, గర్వాన్ని ఎలా అణిచిపెట్టి ఉంచాలి అనేది ఆలోచిస్తే గణేష్, దానికి సింపుల్ గా చూసుకోవాలంటే ఒక రెండు విషయాలు మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది అనుకుంటున్నా. ఒకటి, మనకంటే గొప్పవాళ్లు, మనకంటే ఎక్కువ అచీవ్ చేసిన వాళ్లు, ఎక్కువ సక్సెస్ఫుల్ అయిన వాళ్లు, మనకంటే టాలెంటెడ్ వాళ్లు చాలా మంది ప్రపంచంలో ఉన్నారు అనే విషయాన్ని ఒకటి మనం గుర్తుంచుకోవాలి.
అదే నిజం,
అదే నిజం. మనల్ని మించిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అది ఆ విషయం గుర్తుంటే ఆ లెవెల్ కి ఆ స్టాండర్డ్ కి చేరుకోవడానికి మనం ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాం. ఆ ప్రయత్నంలో మనం బిజీగా ఉంటే గర్వపడడానికి టైం దొరకదు మనకి. అదొకటి. రెండోది, దెర్ ఈజ్ ఆల్వేస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. ఎంత మనం బాగా ఒక పనిని ఎంత బాగా చేయగలిగినా అంతకంటే బాగా ఎలా చేయాలి అనే ఆలోచనలోనే ఉండాలి, కానీ ఆహా నేను కాబట్టి ఇంత బాగా చేయగలిగాను అనే ఆలోచన రాకూడదు.
అంటే పర్ఫెక్షన్ అనేది ఎండ్లెస్ ప్రాసెస్.
ఎస్, పర్ఫెక్షన్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. దెర్ ఈజ్ నో ఎండ్ టు ఇట్. ఒక బెంచ్ మార్క్ పెట్టుకుని ఇక్కడ దాకా రీచ్ అయితే పర్ఫెక్షన్ అనేది ఏం లేదు, ఇట్ ఈస్ ఎవర్ ఎక్స్పాండింగ్ అన్నమాట. సో ఆ విషయం మనం గుర్తుపెట్టుకుంటే ఇట్ విల్ మేక్ అస్ స్టే హంబుల్ ఆల్ త్రూ అవర్ లైఫ్.
ఇంకొకటి, మన శంకరుల వారు భజగోవిందంలో చెప్పినట్టు వివిధ రకాలైన అహంకారాలు మనకి వస్తూ ఉంటాయి మన జీవితంలో.
అవును.
మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేష కాలసర్వం. ఈ మనకి భగవంతుడు ప్రసాదించిన ఈ లైఫే చాలా చిన్నది.
అవును.
దాంట్లో సెకండ్ టైమ్ ఈ వృద్ధాప్యంలో గాని యవ్వనంలో గాని డబ్బులు సంపాదించడం గాని వివిధ రకాలుగా మనం వ్యర్థం చేసేస్తూ ఉంటాం. సో విజయ గర్వం, యవన గర్వం, ధన గర్వం, ఇవన్నీ వివిధ రకాలైనటువంటి మదాలు గర్వాలు మనకి డెవలప్ అవుతూ ఉంటాయి మనలోని. సో దాన్ని ఏ విధంగా మనం అణచిపెట్టుకోవాలి అంటే మనలో కోరికలు తగ్గించుకోవాలి, మోహాన్ని తగ్గించుకోవాలి. అండ్ ఇంకొకటి, ఇవన్నీ శాశ్వతం కాదు అన్న నిజాన్ని ఫస్ట్ తెలుసుకోవాలి,
గ్రహించాలి మనం.
స్వామి చెప్తారు కదా, మనీ కమ్స్ అండ్ గోస్ బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. దానికి ఒక చక్కని ఉదాహరణ, మనం ఈ సింబాలిజం ఆఫ్ దేవిని మనం ఎప్పుడైతే తీసుకున్నామో, లక్ష్మీదేవి తామర పువ్వు మీద కూర్చుంటుందంట ఆసనం,
అవును.
అదే సరస్వతీదేవి ఒక రాయి మీద కూర్చుంటుందంట,
అవును. చాలా పెయింటింగ్స్ లో ఎక్కడ చూసినా అలాగే
కనిపిస్తుంది. ఇలా ఎందుకు అంటే చూడండి, ఆ సింబాలిజం లోనే మనకు అన్ని క్లియర్ గా చెప్తున్నాడు భగవంతుడు. మణి అంటే సిరి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుందంట తామరాకులాగా, ఎప్పుడు ఇన్ సర్క్యులేషన్.
అవును, తామర పువ్వు నీటి మీద
స్థిరంగా ఉండలేదు. అదే విద్య సరస్వతీదేవి ఎప్పుడైతే వస్తుందో ఒక రాక్ లాగా స్థిరంగా ఉండిపోతుంది. అది ఆ మనిషి హృదయంలోంచి చెరిపివేయలేరు.
అవును,
సో ఆ సింబాలిజం మనం చూసుకున్నట్లయితే మనం దేనికి గర్వపడాల్సిన అవసరమే లేదు.
అవును, ఈ వరల్డ్లీ మెటీరియలిస్టిక్ థింగ్స్ కి మనం గర్వించాల్సిన అవసరం లేదు. ఎంత పెద్ద పెద్ద పదవైనా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా ఐదేళ్లే, ఏది శాశ్వతంగా ఉండేది కాదు. నిజమే, చాలా బాగా చెప్పారు గణేష్. ఇంకొకటి, ఈ గర్వము అహంకారం అనేది ఎవరిలో ప్రవేశించినా అది ఎంత గొప్ప వాళ్ళైనా సరే, మనుషుల గురించి అయితే మనకు తెలిసిందే, చాలా అల్పమైన జీవితాలు మనవి, చిన్న జీవితాలు, అందులోనే సాధించిన 100 ఏళ్ల జీవితం అంటారు గాని స్వామి చెప్పినట్టు ఎన్నేళ్ళో మనకే తెలీదు. అందులో ఆ చిన్న లైఫ్ లో సాధించిన కొంత చాలా చిన్న చిన్న వాటిని చూసుకుని ఇంత గర్వపడుతూ ఉంటాం. ఇది మనకే పరిమితం కాదు, మన పురాణాల్లో వాటిల్లో చూస్తే దేవతలు కూడా దేవతల గర్వభంగా ఉంటారు. మనకి చాలాసార్లు మనం స్టోరీస్ చదువుకుంటాము, బ్రహ్మ విష్ణువు నేను గొప్ప అంటే, నేను గొప్ప అంటే లింగాకారంలో ఈశ్వరుడు ప్రత్యక్షమై నా తుది మోద ఎక్కడో తెలుసుకోండి అన్నారు. వీళ్ళిద్దరు తెలుసుకోలేకపోయారట. ఇంకా త్రిమూర్తులే అలాగుంటే మన గురించి చెప్పుకోకర్లా. ఎక్కడైనా చూడండి, మన పురాణాలు తిరగేసినా కూడా గర్వం అంటూ ఒకసారి ప్రవేశించిన ఎలా ఎటువంటి వ్యక్తి అయినా, మనిషి కాని దానవుడు కాని దేవత గాని, వాళ్ళు వృద్ధిలోకి రావడం పైకి రావడం అనే అంశం మనకు కనిపించదు, ఆగిపోతుంది. ఐ థింక్ గర్వం అనేది క్వికెస్ట్ వే టు సెల్ఫ్ డిస్ట్రక్షన్ అన్నమాట. రావణాసురుడు, రావణ బ్రహ్మ అంటారు, ఆయన 64 కళ్ళు తెలుసు అని స్వామి స్వయంగా చెప్పారు. రాముడి కంటే రావణాసురుడు ఎంతో చదువుకున్నవాడు, ఎంతో గొప్పవాడని. కానీ ఏం లాభం ఆయన ఆ గర్వం వలన? ఆయనే కాదు, ఆయన మొత్తం రాక్షస జాతి అంతా, ఆయన రాజ్యం అంతా నాశనం చేసుకున్నాడు కదా. సో అది కూడా మనం గుర్తుంచుకోవాలి. అన్ని ఉన్నాయి, భగవంతుడు మనిషిని యు ఆర్ మై బెస్ట్ క్రియేషన్ అంటారు స్వామి. అంటే ఇమాజిన్ చేయండి, భగవంతుడు నువ్వే నా బెస్ట్ క్రియేషన్ అన్నాడంటే అది ఎంత అద్భుతమైన క్రియేషన్ అయి ఉంటుంది. అలాగే స్వామి చెప్తారు, విశ్వంలో ఉన్నవన్నీ నీలోనే ఉన్నాయి అని. నువ్వే విశ్వం అని చెప్పరు. ఇక్కడ మనకి ప్రాబ్లం ఏమవుతుందంటే, వి ఆల్ ఫీల్ వీఆర్ ద సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ అనమాట. ఆ ప్రైడ్ వల్ల, సెల్ఫ్ సెంటర్డ్నెస్ వల్ల మనం దిగజారిపోతున్నాం, కానీ భగవంతుడు కోరుకున్న స్థాయికి మనం ఎదగలేకపోతున్నాం. అన్ని మనలో ఉన్నాయి, కానీ ఇంత విశ్వంలో మనం ఒక చిన్న పార్ట్ మాత్రమే, అది కూడా గుర్తుంచుకోవాలి.
మీరు ఇది చెప్తుంటే నాకు మొన్న రిషికేష్ సత్యసాయి ఘాట్ ఓపెనింగ్ కి వెళ్ళినప్పుడు, మేము గంగ ఒడ్డున కూర్చున్నప్పుడు మాకు అనిపించింది ఏంటంటే, ఆ ప్రకృతిని చూసి మనం దాని ముందు నించుంటే, ఆ పర్వత శ్రేణులను చూసినప్పుడు, ఆ గంగాదేవిని చూసినప్పుడు, ఈ సృష్టిలో మనం ఎంత చిన్నవాళ్ళమో అర్థమవుతుంది. అదొక్కటి చాలు మనలో ఆ అణుకువును తీసుకురావడానికి. స్వామి ఇంకొక సైడ్ ఏం చెప్తున్నారంటే, యు ఆర్ ఆల్ పవర్ఫుల్, అట్ ది సేమ్ టైమ్ యు ఆర్ వెరీ ఇన్సిగ్నిఫికెంట్.
యు హావ్ ఎవ్రీథింగ్ ఇన్ యూ, బట్ యు ఆర్ ఆల్సో లిటిల్ పార్ట్ ఆఫ్ ది హోల్
ఎవ్రీథింగ్.
ఎవ్రీథింగ్, యా.
సో ఆ రెండు పాయింట్స్ మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకున్నామో, అప్పుడు మన నిజస్థితి మనకి తెలుస్తుందన్నమాట.
అంతా నాలో ఉంది, కానీ నేనే అంతా కాదు.
కాదు,
బాగుంది.
మనం ఈ మదాన్ని అంచుకోవడానికి ఎప్పుడైతే మనం పని చేస్తున్నామో, ప్రతి పనిని భగవత్ అర్పితంగా మనం చేసినప్పుడు మనలో ఆ అహంకారం బయలుదేరదు. ఎందుకంటే ప్రతిదీ భగవంతుని ప్రసాదమే. భగవంతుని ఆజ్ఞ లేనిదే, భగవంతుని ఆ విల్ లేనిదే ఏది జరగదు. మంచి కానివ్వండి చెడు కానివ్వండి, మరి బాగా చేస్తే అది భగవంతునికి అర్పితంగా చేసేసుకోవాలి. ఒకవేళ ఏదైనా తప్పైతే అది మన తప్పుగా భావించి భగవంతునికి క్షమాపణ కొనుక్కోవాలి. సో ఇది ఒక మంచి పద్ధతి. మనం మన పని మనం జాగ్రత్తగా, మనకి కళ్ళు నెత్తిమీదకి రాకుండా ఉండాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ గర్వం అనేది ఇదే విధంగా మనల్ని దిగజారుస్తుందన్నమాట. సో దానికి జాగ్రత్తగా మనం కాపాడుకుని భగవంతునికి కృతజ్ఞతా భావంగా మనం ప్రతిరోజు పూజ చేసుకోవాలి.
అది నిజమే కదా గణేష్, మనదంటూ ఏమైనా ఉంటే దాన్ని చూసి మనం గర్వించచ్చు. పోనీ మనదంటూ ఏముంది, ఎంత టాలెంటెడ్ ఆర్టిస్ట్ అయినా ఇన్ని కోట్ల మందిలో అతనికి ఆ టాలెంట్ ఉందంటే అది భగవంతుడు ఇచ్చిందే గాని తనంతట తను తెచ్చుకున్నది కాదు కదా. సో ఇచ్చేది ఆయనే, అలాగే ఆపర్చునిటీస్ క్రియేట్ చేసేది ఆయనే, ఆ క్రెడిట్ రెప్యుటేషన్ ఇచ్చేది కూడా ఆయనే, అంతా ఇచ్చేది ఆయన అయినప్పుడు మనం చేస్తున్నది ఏముంది. ఆ ఒక్కటి గుర్తుంచుకుంటే ఫలితం ఆయనకే వెళ్తుంది. మనం వీ షుడ్ బి ఎవర్ గ్రేట్ఫుల్ టు స్వామి, భగవంతుడికి సదా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి మనం. అందులోనే మన టైం గడుస్తుంది కానీ నేను చేశాను అనుకోవడంలో కాదు.
మీరు ఈ ఆస్పెక్ట్ మనం చూసినప్పుడు నాకు ఎప్పుడు స్వామి గుర్తొస్తారు. ఒకసారి మేము స్టూడెంట్స్ బ్లాక్ లో కూర్చొని స్వామి ఉపన్యాసం అయిపోయింది, అయిపోయిన తర్వాత ఆ రోజు మాకు వేదం చదివే అవకాశం దొరికింది. అప్పట్లో స్వామి డిస్కోర్స్ స్టార్ట్ చేసే ముందు బాయ్స్, ఒక సెట్ ఆఫ్ బాయ్స్ స్వామి సింహాసనం పక్కనే మైక్ పెట్టి అక్కడ చాంట్ చేయడం జరిగేదన్నమాట. అయిపోయింది, మేము కూర్చున్నాము, స్వామి ఉపన్యాసం అయిపోయాక వెళ్ళిపోతూ అనిల్ కుమార్ సార్ని, ఈరోజు నా ఉపన్యాసం బాగానే ఉందా అని అడిగారు. బాగా చాలా బాగుంది స్వామి అని ఆయన చెప్తున్నారు. చెప్తుంటే అయితే నీకు దాంట్లో ఏమర్థమైంది అని అడిగారు స్వామి. అంటే చూడండి, అందరికీ అర్థమైందా అన్న ఆలోచన స్వామి దాని గురించి ఆలోచిస్తున్నారంటే బాగుందా లేదా, అందరూ రిసీవ్ చేసుకున్నారా లేదా, స్వామంతటి భగవంతుడు అలా ఆలోచిస్తున్నప్పుడు ఆ క్రియేషన్ లో ఒక చిన్న పార్ట్ అయిన మనం కూడా అలాగా హంబుల్ గా ఆలోచించాలని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇది చెప్తున్నప్పుడు మనకి అర్జునుడే గుర్తొస్తాడు, పాపం నేనే బ్యాటిల్ అంతా ఫైట్ చేసుకున్నాను అన్న ఒక గర్వంతో ఒకరోజు యుద్ధం పూర్తయిన తర్వాత రథం నుంచి కిందకి దిగమని కృష్ణుడు చెప్తాడు. నేనెందుకు దిగేది, నువ్వు చారియటీరు కదా, ఫస్ట్ నువ్వు దిగిన తర్వాతే నేను దిగుతాను, బికాస్ ఐఎమ్ ది ఓనర్ ఆఫ్ దిస్ చారియట్ అన్న గర్వంతో పాపం అర్జునుడు ఇంకా చారియట్ మీద నిలబడతాడంట. కృష్ణుడు ఎంతో వారిస్తాడు, ఇలా కాదని చెప్పి ఇంకా కృష్ణుడు వదిలేటట్లు లేడు అని చెప్పి చాలా అమనస్కంగా చారియట్ లోంచి కిందకి దిగుతాడు. రథం నుంచి దిగంగానే ఒకే ఒక్క జంప్ లో కృష్ణుడు అక్కడి నుంచి దుంకుతాడు. దుంకిన వెంటనే ఆ రథానికి అగ్ని అంటుకుంటుంది అన్నమాట. ఆశ్చర్యపోతాడు అర్జునుడు, అరే ఏమైంది ఈ రథానికి సడన్ గా అంటే, అప్పుడు కృష్ణుడు అర్జునుడికి నచ్చ చెప్తాడు, చూడనన్న ఇప్పుడు దాకా నేను నీ రథాన్ని నడిపించడం వల్ల నేను నిన్ను ఇప్పటిదాకా ప్రొటెక్ట్ చేస్తున్నాను, భీష్ముడు ద్రోణుడు వీళ్ళందరూ వేసే బాణాలు నీకు తగలకుండా నేను ఇప్పటిదాకా కాపాడుతున్నాను, నేను ఒక్కసారి ఎప్పుడైతే దిగానో అంతే నీ పని సరి అన్న లెవెల్లో చెప్తాడనమాట శ్రీకృష్ణుడు. అప్పుడు గానీ అర్జునుడికి అర్థం కాదు తను ఎంత అహంకారంతో బిహేవ్ చేశాడు అని, తన తప్పిదని తెలుసుకుంటాడు. శ్రీకృష్ణుడి కాళ్ళ మీద పడతాడు.
అర్జునుడు అంతటి వాడు, ఇలాగూ ఆయన ఆయనే ఆ క్షణంలో గర్వానికి లొంగిపోయినప్పుడు ఆయనే అంటారు కదా, చంచలంహి మన కృష్ణ,
కరెక్ట్,
మనస్సును నా అధీనంలో ఉండడం లేదు అని. దానికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన సొల్యూషన్ కూడా ఇంతే, నన్ను శరణాగతి చేసుకో అని. ఇంత మంచి ఎగ్జాంపుల్ చెప్పారు ఇప్పుడు మీరు. అలాగే మనం కూడా భగవంతునికి శరణాగతి చేస్తే ఇంకా గర్వానికి అవకాశం, అంటే ఒక ఓరలో రెండు కత్తులు ఇమ్మడం అంటారు చూడండి, అలాగ ఆయనైనా ఉంటారు గర్వమైనా ఉంటుంది. సో మనం కొద్దిగా తెలివిగా మనం ఎంచుకోవాలన్నమాట, మనకి ఏది కావాలి అనేది, ఏది పర్మనెంటో అది కావాలి మనకి.
ఒకసారి కస్తూరి గారు స్వామితో పాటు ఉన్నప్పుడు ఒక మాసపత్రిక నుంచి న్యూస్ పేపర్ ఒక దినపత్రిక నుంచి ఒక కాల్ వచ్చిందంట ఆయనకి, మీ ఫోటో ఫ్రంట్ పేజీలో వేసి మీ గురించి రాస్తామని చెప్పి ఒక మెసేజ్ వస్తే పాపం ఎంతో త్వర త్వరగా ఆయన రెడీ అయ్యి స్వామి దగ్గరికి ఫోటో తీయించుకోవడం, మంచి అందంగా కనిపించాలి అన్న ఒక ఉత్సుకతతో పాపం, అది అహంకారమో లేదో తెలియదు కానీ పాపం
ఎక్సైట్మెంట్.
ఈ లవింగ్ గాడ్ అనే పుస్తకంలో చాలా బాగా రాశారు కస్తూరి గారు. ఆయన చక్కగా ముస్తాబై స్వామి దగ్గరికి వచ్చి, స్వామి నేను ఇంకా ఫోటో తీయించుకోవడానికి రెడీగా ఉన్నాను, పేపర్ లో వేస్తారు నా ఫోటో అని ఒక అహంకారం అనమాట. సరే ఫోటోకి రెడీగా ఉన్నావా అని స్వామి అడిగేసి, సరే అక్కడ నుంచో నేను ఫోటో తీస్తాను అని చెప్పి స్వామి కెమెరా వెనకాలకెట్టి ఇట్లాగా ముసుకేసుకుని, అప్పట్లో ఆ ముసుగు కెమెరాలు ఉండేవి కదా, ఆ ముసుగు కిందకి వెళ్లి రెడీ స్టడీ అన్నారంట. ఎస్ స్వామి అని పాపం ఆయన నించున్నాడంట. సడన్ గా ఆ కెమెరా కన్నంలోంచి ఒక ఎలుక జంప్ చేసి ఆయన మీదకి గెంతిందంట. పాపం కస్తూరి గారు ఫస్ట్ భయం, ఆ తర్వాత అవమానం అనమాట, స్వామి ఇట్లా చేశారు ఏంటి అని. అప్పుడు ఆయనకి అర్థమైంది, అరే నేను స్వామి లాంటి భగవంతుణ్ణి పక్కన పెట్టుకుని ఇంకా నేను ఈ వరల్డ్లీ పేరు కోసం ఇలాంటి రికగ్నిషన్ కోసం దాని ఎంత పరిగెడుతున్నానే అని చాలా బాధపడ్డారంట. ఇట్లాగా ఆయన అహంకారాన్ని తగ్గించి కస్తూరి గారు నిజం తెలుసుకునేలాగా స్వామి చేశారు. అండ్ ఇంకొక మంచి ఎగ్జాంపుల్
చెప్పండి.
ఒక విద్యార్థి ఉన్నాడంట, ఒకసారి స్వామి భజన పాడుతూ ఉంటే డిస్కోర్స్ అనంతరం, ఇతను ఈ అబ్బాయి పాపం భజన గ్రూప్ లో లీడ్ సింగర్, ముందర కూర్చున్నాడంట. హరిభజన వినా సుఖ శాంతి నహి పాడుతుంటే సడన్ గా స్వామి మధ్యలో ఒక లైను మర్చిపోయినట్టు యాక్ట్ చేశారనమాట. పాపం ఇటు అటు చూస్తున్నారు స్వామి. చూస్తుంటే ఈ విద్యార్థి, అరే స్వామి మర్చిపోయారేంటి, ఎట్లాగన్నా గుర్తు చేయాలని చెప్పి ఇట్లాగా మర్మర్ చేసి ఆ నెక్స్ట్ లైన్ అందించాడంట స్వామికి. స్వామి అందుకొని కంటిన్యూ చేసేసారంట. ఒకసారి అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ డిస్కోర్స్ కి స్వామి మళ్లీ అదే ప్లేస్ లో భజన మర్చిపోయారంట. మర్చిపోతే మళ్లీ అబ్బాయి, అరే స్వామి మళ్లీ మర్చిపోయారు, సరే నేను మళ్లీ అందిస్తానని చెప్పి సెకండ్ టైం అందించాడంట. ఇంకా రెండు సార్లు స్వామికి ఒకళ్ళు భజన అందించిన తర్వాత ఆటోమేటిక్ గా మనసులో ఆ గర్వం అనేది వస్తుంది బయటికి. స్వామి ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తారు, మన కరెక్ట్ లెసన్
క్రియేట్ కూడా చేస్తారు.
ఇది క్రియేట్ చేసిన అవకాశం, అది చేసింది ఏది. సో ఆ అబ్బాయి, సరే నేనే స్వామికి భజన అందించాను కదా, స్వామి మస్ట్ బి వెరీ వెరీ ప్లీజ్డ్ విత్ మీ, చాలా సంతోషించుంటారు అనుకున్నాడంట. సరే ఇంకా వీడికి లెసన్ చెప్పే టైం వచ్చిందని చెప్పి స్వామి ఒక టూ డేస్ తర్వాత భజన హాల్లో భజన కోసం స్వామి వచ్చి సింహాసనం మీద కూర్చున్నారంట. ఈ అబ్బాయి ఫస్ట్ కూర్చొని పాపం స్వామి వైపే తదేకంగా చూసి ఇట్లాగా, యా స్వామి ఇస్ వెరీ హ్యాపీ విత్ మీ అన్న ఫీలింగ్ మనసులో ఉన్నదంట. స్వామి సడన్ గా ఈ అబ్బాయి వైపు సీరియస్ గా చూసి భజన పాడు అన్నారంట. అండ్ భజన మెన్షన్ చేశారంట స్వామి ఏ భజన పాడాలో. అబ్బాయి సరే స్వామి అని చెప్పి కళ్ళు మూసుకొని భజన ప్రారంభిద్దామని స్టార్ట్ చేశాడంట. ఆ భజనలో ఒక్క లైన్ కూడా ఆ అబ్బాయి గుర్తు రావట్లేదట, స్టార్ట్ చేయడానికి కూడా అవటం లేదంట. ఏం చేయాలో అర్థం కాక స్వామి వైపు చూసి, సరే ఈ భజన వద్దులే ఇంకో భజన పాడు అని చెప్పి ఇంకో భజన చెప్పారంట. ట్రై చేశాడంట, ఎంతకీ అవ్వట్లేదంట, అసలు మనసుకి ఆ లైన్ కూడా అందటం లేదంట. ఇప్పుడు ఆ అబ్బాయి ఇంకేం చేసేది లేక స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి తప్పైపోయింది స్వామి, నన్ను క్షమించండి, ఏమి గుర్తు రావట్లేదు నాకు అని చెప్తే, జాగ్రత్తగా ఉండరా అని స్వామి చక్కగా వారించి, ఆ లెసన్ నేర్చుకునేటట్టు మనం ఎప్పుడూ ఇది చేసాం అది చేసామన్న అహంకారం మనలో
ఉండకూడదు. స్వామి ఏది చేసినా మన మంచికి కదా, మనకి నేర్పించడానికే చేస్తారు. చాలా బాగుంది.
మరి ఈ వినయ విధేయతల్ని మనం ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటున్నామో, అది డెవలప్ చేసుకున్న తర్వాత మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో ఒకసారి, ఇందాక కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మనం విన్న ఆ చిరునాటికలో సంభాషణ ఏ విధంగా మారుతుందో ఒకసారి చూద్దాం. పాపం రాకేష్ మన కథ ప్రకారం చూస్తే, డోంట్ ఆస్క్ యార్, చెప్తే బాగుండదు కానీ రొటీన్ స్టఫ్, అవుట్డేటెడ్ కాన్సెప్ట్స్, నెట్ చూసే అలవాటు లేదే కదా, నాకు ప్రిపరేషన్ కి 3 నెలలు పట్టింది తెలుసా, అంత ఒరిజినల్ స్టఫ్, ఏదో 4 పాత పేపర్ల నుంచి కాపీ కొట్టినా అంత గర్వంతో మాట్లాడుతున్నాడు. అదే వినయ ఉన్న అబ్బాయి అయితే, కష్టపడి ప్రిపేర్ అయ్యాను నేను, ఏదో భగవంతుడి దయవల్ల అంత బాగా జరిగింది, మిగతా వాళ్ళు కూడా బాగా చేశారు అని చెప్తూ లాస్ట్ లో ఇచ్చిన ఇదేంటంటే, ఆ ప్రజెంటేషన్ లో ఈ రాకేష్ తో పాటు ప్రణీత అనే అమ్మాయి కూడా బాగా ప్రజెంట్ చేసిందని శరణ్ తెలుసుకుంటాడు. మరి అలా తెలుసుకున్నప్పుడు రాకేష్ మిగతా వాళ్ళకి చెప్తాడు, అరే నేనే కాదు మన బ్యాచ్ నుంచి ప్రణీత కూడా చాలా బాగా ప్రజెంట్ చేసింది, ఆ అమ్మాయికి కూడా మంచి రికగ్నిషన్ వచ్చింది అని కూడా చెప్పుండేవాడు.
చెప్పి ఉండొచ్చు. అలాగే మిగిలిన వాళ్ళు అసలు ఏమి బాగా చేయలేదు, ప్రిపేర్ అవ్వలేదు అనే కంటే మనం ఇలాంటి వాటి మీద ఇంకొద్దిగా రీసెర్చ్ చేసుకుని ఇంకొద్దిగా టైం స్పెండ్ చేసి ఎఫర్ట్ స్పెండ్ చేసి టైం అండ్ ఎఫర్ట్ ఇంకా బాగా చెయ్యొచ్చు, చేసే అవకాశం ఉంది అంటే ఎంత బాగుండేది. మీరు వాళ్ళు ఎవరు బాగా చేయలేదు అని వాళ్ళని కంప్లీట్ గా రూల్ ఆఫ్ చేసేయడం కంటే. నిజమే గణేష్, మనం ఆలోచించే పద్ధతి మారినప్పుడు మనం మాట్లాడే మాటలు కూడా మారుతాయి. దానివల్ల మన చుట్టూతా ఉండే అట్మాస్ఫియర్ అన్ని మారుతాయి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని ఒక సామెత ఉంది కదా, మనం మాట్లాడే పద్ధతి మారితే మన జీవితం కూడా మారుతుందేమో.
మరి ఈనాటి ఈ కార్యక్రమంలో మనం అహంకారాన్ని మదాన్ని తగ్గించుకుని ఏ విధంగా వినయ విధేయతలను మన జీవితంలో పెంపొందించుకుని అభివృద్ధి చేసుకోవాలో స్వామివారి నుంచి జీవిత పాఠాలను నేర్చుకున్నాం. మరి వీటిల్ని మన నిత్య జీవితంలో అమలుపరుచుకోవడానికి తగిన శక్తిని ప్రసాదించమని సాయిమాత చరణారవిందాలకు మనఃపూర్వకంగా ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. ఈనాటి నాటకంలో పాత్రధారులు శ్రీ బి సురేష్ కుమార్, రామ్మోహన్ నాగవెల్లి, శ్రీ టి నిరంజన్. ఇప్పుడు మనం దేవీ నవరాత్రులలో ఈనాటి అవతారం గురించి శ్రీ బుర్రా భాస్కర శర్మ గారు ఇచ్చే ప్రవచనాన్ని విందాం. శ్రీ బుర్రా భాస్కర శర్మ గారు శ్రీ మాణిక్య శాస్త్రి గారి వద్ద విద్యను అభ్యసించారు. శ్రీ భాస్కర శర్మ గారు తెలుగు సంస్కృత భాషా ప్రవీణులు. వారు ఎంఏ గవర్నమెంట్ కాలేజ్ మంచేరియాల నుండి లెక్చరర్గా రిటైర్ అయినారు. శ్రీ భాస్కర శర్మ గారు ఎన్నో పుణ్యక్షేత్రాలలో తమ భాగవత ప్రవచనాలు, అన్ని శక్తిపీఠాల్లో ఆధ్యాత్మిక ప్రసంగాలు ఇచ్చి ఉన్నారు. మరి ఈనాటి దేవీ అవతారం గురించి, దాంట్లో ఉన్నటువంటి నిగూఢమైన అంతరార్థాన్ని గురించి శ్రీ భాస్కర శర్మ గారి మాటల్లో విందామా.
శ్రీమాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. ప్రపంచవ్యాప్తంగా రేడియో సాయి శ్రోతలు ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ కూడా ఈ నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిన్నటి రోజున ఆ అమ్మవారి యొక్క అవతారాలలో సరస్వతి అంటే ఏమిటి, ఆ సారస్వతం దేనివల్ల కలుగుతుంది, ఎవరి ఎందు లక్ష్యం ఉంటే కలుగుతుంది, ఆ విషయాలను మనం తెలుసుకున్నాం. మూడవ రోజులో ప్రవేశించాం. ఈరోజు అమ్మవారి అవతారం అన్నపూర్ణాదేవి. మనకందరికీ కూడా ప్రాణాన్ని ఇచ్చేటువంటిది అన్నమే. అన్నం పరబ్రహ్మస్వరూపం అని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. మనం తీసుకునేటువంటి ఆహారం కూడా భగవంతుడితో సమానమే. యద్రుచ్యైః పక్వైః తథైవ రుచయతే ఏతత్ ప్రాప్యతే శరీరం తథైవ ప్రాణావశిష్టం యోగాత్ కల్పయేత్ అని చెప్పింది శాస్త్రం. దేన్నైనా మనం ఆహారంగా తీసుకుంటాం, ఆ ఆహారం లోపలికి వెళ్లిన తర్వాత రక్తంగా మారుతుంది, ఆ రక్తము నుండి తేజస్సు ఓజస్సు శక్తి వస్తుంది. ఆ ఆహారం తీసుకోవటం కూడా ఎట్లా తీసుకుంటాం, ఎది రుచ్యై, ఆ ఆహార పదార్థాన్ని బాగా రుచికరంగా వండుకుని నాలుకకు హితవుగా ఉండేటట్టుగా చేసుకుని తీసుకుంటేనే ఆహారం. ఏదో ఒకటి నోట్లో వేసుకుంటే అది ఆహారం కాదు, కడుపు నింపుకోవటం కోసం చేసిన పని అది. ఆహారము అని ఎప్పుడు అంటామంటే యద్ రుచ్యై రుచిగా ఉండాలి, పక్వై బాగా పచనము చేయబడి ఉండాలి. ఇన్ని రకాలుగా ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని హవిస్సు అనే పేరుతో మనం ఈ లోపల వేస్తున్నాం, దాన్నే అన్నము అని పిలుస్తున్నాం. ఆ అన్నము అనేటువంటిది బియ్యంతో వండుకున్నా లేదు గోధుమలతో వండుకున్నా, ఇంకో రకంగా తిన్నా, ఏ రకంగా తిన్నా పక్వమై రుచికరంగా ఉండేటువంటిది, శరీరాన్ని నిలబెట్టేటువంటిది, ఆ లోపలికి వెళ్లి రక్తంగా మారేటువంటిది, ఆ రక్తము నుండి శక్తిని ఇచ్చేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని అన్నము అని పిలిచాం. ఈ అన్నం కూడా ఎవరి యొక్క స్వరూపం? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాంతేహి చ పార్వతి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాంతేహి చ పార్వతి అన్నారు. ఆవిడ్ని అన్నపూర్ణ అవతారంగా అసలు ఎందుకు ఉంచారు అని ప్రశ్న. దానికి సమాధానమే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ శ్లోకం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. అంతవరకు ఉన్న శ్లోకం, ఈ శ్లోకం ఇంకా ఉన్నది. ఇంతవరకే మనకు ఈరోజు అవసరం. అయితే ఈ శ్లోకంలో ఉన్న భావం ఏమిటి? ఒకనొక సందర్భంలో పార్వతీ పరమేశ్వరులకు వివాహం జరుగుతోంది. హిమవంతుని యొక్క పుత్రిక పార్వతీదేవి. సర్వలోకాలకు నాయకుడైనటువంటి వాడు, బ్రహ్మాండాలకు నాయకుడైనటువంటి వాడు పరమేశ్వరుడు, ముక్కంటి దొర. వారిద్దరికీ వివాహం జరుగుతోంది. అమ్మవారి యొక్క సౌందర్యం మనం వర్ణించలేనిది. ఎందుకని అంటే అసలైనటువంటి సౌందర్యం గాని, అసలైనటువంటి సువాసన గాని ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయని చెప్పుకున్నాం? నిన్నటి రోజున అమ్మవారి నుంచే వస్తాయి అని చెప్పుకున్నాం. అట్లాగే ఆ అమ్మవారి యొక్క సౌందర్యమే నిజమైనటువంటి సౌందర్యం. మనం ఎన్ని అలంకారాలు చేసుకున్నా ఈ సౌందర్యం శాశ్వతమైనదేం కాదు. అందుకనే అమ్మవారిని గురించి 100 శ్లోకాలు రాసి ఆ 100 శ్లోకాల గ్రంథానికి శంకర భగవత్పాదుల వారు సౌందర్య లహరి అని పేరు పెట్టారు. అసలు సౌందర్యం ఎవరిదయ్యా అంటే అమ్మవారిదే. మరి అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికి వివాహం జరుగుతుంది. చేయించడానికి వచ్చిన పురోహితుడు ఎవరయ్యా? బ్రహ్మగారు. ఏతే బ్రహ్మ వశిష్ఠో పదవీం కృత్వా తథైవ పరిణయం కృత్యాత్. ఆ బ్రహ్మగారు వశిష్ఠ స్థానంలో కూర్చుని వాళ్ళిద్దరికూ పెళ్లి చేయిస్తున్నాడు. ఆ చేయించేటప్పుడు 5 తలలు ఉన్నాయి ఆ బ్రహ్మగారికి. 5 తలలతోనూ ఉన్న బ్రహ్మగారు ఆ పార్వతీదేవి సౌందర్యాన్ని చూసేటప్పటికీ ఒక్కసారి మనస్సు కొద్దిగా చెలించింది. ఆ సృష్టికర్త అయిన బ్రహ్మకు సౌందర్యాన్ని చూస్తే ఎవరికైనా చెలిస్తుంది. నాకు చెలించదండి అని ఎవరైనా ఒకవేళ చెబితే అది అసత్యం. పైకి అట్లా మాట్లాడుతున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ అటువంటి స్థితి నిజంగానే కలిగితే వారిని మనం మహానుభావుడు అనుకుని నమస్కారం చేయాలి. ఎందుకంటే కామమును జయించడం చాలా చాలా కష్టం. అటువంటిది బ్రహ్మగారే 5 తలలు కలిగినటువంటి వాడు, అంత గొప్పవాడు, మహనీయుడు. ఆయనకే మనస్సు చెలించింది ఆ అమ్మవారి రూపాన్ని చూసేటప్పటికి. ఆ విషయాన్ని గమనించాడు పరమేశ్వరుడు. ఎప్పుడైతే గమనించాడో ఊర్ధ్వముఖంగా చూస్తున్నటువంటి ఆ ముఖాన్ని తన 2 వేళ్లతో చిదిమి వేశాడు, తుంచేశాడు. ఇప్పుడు ఆ పరమేశ్వరుడు తుంచింది ఎవరినయ్యా అంటే బ్రహ్మదేవుని యొక్క శిరస్సు. ఆ బ్రహ్మదేవుని శిరస్సుని తుంచడం చేత పరమేశ్వరునకు ఇప్పుడు ఒక దోషం పట్టుకున్నది. ఏమిటా దోషం అంటే బ్రహ్మహత్యా దోషం. సామాన్యంగా పోయేటువంటిది కాదు ఈ దోషం. రౌరవాది మహానరకముల కన్నా గొప్పదైనది, ప్రమాదకరమైనటువంటిది ఆ దోషం. అంత తేలిగ్గా ఏదో ప్రాయశ్చిత్తం చేత, ఏదో గ్రహ జపాల చేత, వాటి చేత పోయేటువంటిది కాదు. చాలా గొప్పదైనటువంటిది ఆ పాపం. అంత తొందరగా పోదు. బ్రహ్మై అనుష్ఠానపరై యుగకృత్యా బ్రాహ్మణో నిత్యా బ్రహ్మచర్యామ్రతయేత్ తథైవ నో పాపం అపనుదతి అని చెప్పింది శాస్త్రం. అటువంటి బ్రాహ్మణుణ్ణి మనం కష్టం కలిగించినా అది బ్రహ్మహత్యా పాతకం కిందే వస్తుంది అని చెప్పింది శాస్త్రం. వాణ్ణి సంహరించకర్లా, వాడికి ఉన్న తలల్లో ఒక తలను శివుడు చిదిమేసినట్టుగా చిదిమి వేయవలసిన పని లేదు. ఆ బ్రాహ్మణునకు కష్టం కలిగించినా అయ్యో నాకు ఈ కష్టాన్ని కలిగించాడేవాడు అని గనక బ్రాహ్మణుడు అనుకున్నట్లయితే ఆ పాపం ఖచ్చితంగా మనకు వస్తుంది అని శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. అందుకనే బ్రాహ్మణుణ్ణి భూసుర, భూమి తిరిగేటువంటి దేవతలు అని అంటారు బ్రాహ్మణులను, భూసురులు అంటే. కనుక ఆ బ్రహ్మగారి యొక్క తలను చిదిమేయడం చేత బ్రహ్మహత్యాపాతకం వచ్చింది. ఇప్పుడు ఆ పాపం ఎలా పోవాలి, ఏం చెయ్యాలి? అనేక రకాలుగా పాపాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. అసలు ఏ పాపము అంటనివాడు, నా ప్రవృత్తయా పాపేన నా శ్రేయసేయత్ మమకార అహంకారాదీనాం నిత్యైవ అవ్యయ రూపేణ పరమేశ్వరం తదా మృడాని యోగకృతు అని చెప్పారు శంకరుల వారే. అవ్యయ రూపంలో తనకేమీ పట్టకుండా, తనది అనేటువంటి భావన లేకుండా ఉండేటువంటి సాక్షాత్తు పరమాత్మకే ఇప్పుడు బ్రహ్మహత్యాపాతకం పట్టుకున్నది. ఇప్పుడు ఆ బ్రహ్మహత్యాపాతకం ఎట్లా పోవాలి, ఏం చేస్తే పోవాలి అనేక మంది ఋషులను అడిగాడు, నారదుల వారిని అడిగాడు, అనేక మందిని సలహా అడిగాడు. ఎవ్వరిని అడిగినా ఆ బ్రహ్మహత్యాపాతకం పోవటానికి కావలసినటువంటి సలహా చెప్పగలిగిన వాళ్ళెవ్వరూ కనబడలేదు. దేవలోకంలో గాని, వైకుంఠంలో గాని, కైలాసంలో గాని, గోలోకంలో గాని ఎక్కడా కనబడలేదు. కనుక ఆయనకు ఏ విధంగానూ సలహా చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు ఎట్లా పోతుందా పాపం? ఆ పాపాన్ని పోగొట్టుకుంటే తప్ప తాను స్థిమితంగా ఉండేటువంటి అవకాశం లేదు. ఒక్క పరమేశ్వరుడే కాదు, మనం కూడా అంతే. ఆ పాపం యొక్క ఫలితాన్ని పోగొట్టుకుంటే గాని మనకు మానసిక స్థిమితం ఏర్పడదు. అనుభవిస్తూ ఉన్నంతకాలం మానసిక క్షోభ అని అంటాం మనం. అది కాస్త అయిపోతే అమ్మయ్యా హాయిగా ఉన్నది అంటాం. కనుక ఆ పరమేశ్వరునికి ఏమీ తోచక పిచ్చి పట్టిన వాని వలె తిరుగుతుంటే భార్య అయినటువంటి అమ్మవారు, మనం మొన్న నిన్న కూడా చెప్పుకున్నాం ఆ తల్లి యొక్క గొప్పతనాన్ని, మహత్యాన్ని, ఆ తల్లి యొక్క కరుణ ఎలా ఉంటుంది అనేటువంటిది. ఆ తల్లి కరుణించి పరమేశ్వరుణ్ణి పిలిచి ఆయనకు ఒక ఉపాయం చెప్పింది. ఏమిటి? నథ రిక్తపాత్ర భిక్షాటనం తథైవ ఏతత్ ప్రథమం ప్రాప్యతే భిక్షం ఏతత్వయా పాతకం తథైవ భిక్షాయోగ్యతే. నథ, నీవు ఖాళీగా ఉన్న పాత్ర, ఏదైనా ఒక పాత్ర తీసుకో, అందులో ఏమీ లేకుండా ఉండాలి, రిక్త పాత్ర. ఆ పాత్ర తీసుకుని భిక్షాటనం చెయ్యాలి. భిక్షాటనం కురయాత్, రిక్త పాత్ర భిక్షాటనం. ఎప్పుడైతే రిక్త పాత్ర, ఖాళీగా ఉన్న పాత్రతో భిక్షనెత్తడానికి పెడతావో, ప్రథమం ఉపయోగ్యతే భిక్షాం, మొట్టమొదటిసారిగా ఆ పాత్రలో ఎవరైతే భిక్ష వేస్తారో, ఏతత్వయా బ్రహ్మహత్యాపాతకం, ఇప్పటిదాకా నీ దగ్గర ఉండి నీతోనే ఉన్నటువంటి ఆ బ్రహ్మహత్యాపాతకం మొట్టమొదటిసారిగా ఎవరైతే ఆ గిన్నెలో వేస్తారో వాళ్ల దగ్గరకు వెడుతుందయ్యా. అప్పుడు నీ దగ్గర నుంచి పోతుంది కదా. నీకు కావలసింది బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొట్టుకోవడం. కనుక నువ్వు ఖాళీగా ఉన్న పాత్రను తీసుకుని భిక్షాటనకు బయలుదేరవయ్యా అని తన భర్తకు తానే సలహా ఇచ్చింది పార్వతీదేవి. అందరికన్నా గొప్ప స్నేహితుడు ఎవరయ్యా అంటే భార్యయే. కన్న తల్లి తరువాత వాడి క్షేమాన్ని కోరుకునేది ఎవరయ్యా అంటే భార్య. భార్య కన్నా మించిన స్నేహితులు లోకంలో ఇంకొకరు ఉండరు, ఉండబోరు. ఆవిడ సలహా చెప్పింది భార్య కనుక తప్పనిసరిగా చేయవలసిందే అనే ఆలోచనతో పరమేశ్వరుడు ఒక పుర్రె చేత పట్టుకున్నాడు. ఆ పుర్రెలో ఏమీ లేవు, ఖాళీ. ఆ పుర్రెను చేత పట్టుకుని భిక్షాటనకు బయలుదేరాడు. అందుకనే పూర్వపు రోజుల్లో మన పెద్దవాళ్లు బిచ్చగాడెవరైనా వస్తే ఆ బిచ్చగాడి సంచిలో గాని పాత్రలో గాని ఏమైనా ఉన్నాయా లేవా అనేది చూసి, ఒకవేళ లేకపోతే ఆ బియ్యం కొలిచి తెచ్చిన డబ్బా అక్కడ పెట్టి నాలుగు గింజలు నువ్వు వేసుకోవయ్యా అని వాడితో చెప్పి వాడు వేసుకున్న తర్వాత వీళ్లు పెట్టేవాళ్లు. ఖాళీ పాత్రలో మాత్రం పెట్టేవాళ్లు కాదు పూర్వం. అసలు ఇప్పుడు బిచ్చం పెట్టేవాళ్లే తక్కువయ్యారు, దాని గురించి ఆలోచించవలసిన పని లేదు. కనుక ఈ రిక్త పాత్ర, ఆ ఖాళీగా ఉన్న పాత్రను ఎప్పుడైతే తీసుకుని బయలుదేరాడో దేవలోకమంతా భిక్షాటన చేస్తున్నాడు. అందరి ఇళ్ల వైపుకు వెళ్లాడు. దేవేంద్రాదులు మొత్తం, దిక్పాలకులు, వరుణుడు, అగ్నిదేవుడు, ఆ కుబేరుడు, మొత్తం అందరి దగ్గరికి వెళ్లాడు. ఎవరి దగ్గరకు వెళ్లిన ఆయనకు భిక్షం వేసిన వాళ్లు లేరు. కారణం ఏమంటే ఖాళీగా ఉన్న పాత్రలో ఎప్పుడైతే వేస్తామో ఆయన దగ్గర ఉన్న బ్రహ్మహత్యాపాతకం మన దగ్గరకు వస్తుంది అన్న సంగతి దేవతలకు అందరికీ తెలుసు. ఆ కారణం చేత ఆయన పాత్రలో ఎవ్వరూ వేయలేదు. ఎవ్వరూ వేయలేదు కదా అని దిగులు పడి వెనకకు వచ్చాడు. ఎప్పుడైతే అట్లా దిగులు పడి వెనక్కి వచ్చి ఆ బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకోలేక, తన వద్ద ఉంచుకోలేక, ఆ పాపం యొక్క ఫలితాన్ని పొందలేక, నేను ఎందుకు ఈ పని చేశానా అని పశ్చాత్తాపడుతూ దిగులుగా ఉన్న భర్తను చూచి జాలిపడినటువంటి లోకమాత సాక్షాత్తు పరాభట్టారిక కాత్యాయని, కాళీ, భగళ, చాముండి, రాజరాజేశ్వరి, గాయత్రి అన్ని పేర్లు ఆ తల్లివే. ఆ తల్లి అన్నపూర్ణగా అవతరించింది. ఎందుకొరకు అంటే కేవలం తన భర్త అయినటువంటి పరబ్రహ్మమైన ముక్కంటి దొరయైన ఆ పరమేశ్వరునకు భిక్ష పెట్టడం కోసం. తానే అన్నపూర్ణగా అవతరించి పాయస పాత్రను తీసుకుని ఆ పాయస పాత్ర నుండి పాయసాన్ని తీసి మొట్టమొదటిసారిగా ఆ పాత్రలో ఈశ్వరుని వద్ద ఉన్నటువంటి ఆ పుర్రెలో భిక్షం వేసింది. ఎప్పుడైతే ఆవిడ భిక్షం వేసిందో ఇప్పుడు బ్రహ్మహత్యా పాతకం ఎక్కడికి రావాలి? ఆ బ్రహ్మ యొక్క ఒక శిరస్సును చిదిమేసినటువంటి పాపం అమ్మవారి దగ్గరకు వచ్చింది. సర్వశక్తి స్వరూపిణి అయినటువంటి తల్లి, ఏ పాపము అక్కడ ఉండే అవకాశం లేదు, నిలబడగలిగిన అవకాశం లేదు. అమ్మవారి దగ్గరకు చేరినటువంటి చెడు కూడా మంచిగానే మారుతుంది అని చెప్పారు. ఆవిడకు ఉన్నటువంటి నామాలలో సర్వమంగళ అనే నామం కూడా ఉన్నది. అమంగళమైనవి కూడా ఆ అమ్మవారి వద్దకు చేరితే మంగళప్రదం అవుతుంది. ఆ అమ్మవారు ఒప్పుకుంటే విషం కూడా అమృతమే అవుతుంది. పరమేశ్వరుడంతటి వాడు విషం మింగటానికి సిద్ధపడి ఏం చెయ్యమంటావు అని అమ్మవారిని అడిగితే మింగేయమన్నది. ఆ విషాన్ని మింగాడు ఆయన. కంఠంలోనే ఉండిపోయింది, బయటికి రాలేదు, లోపలికి వెళ్లలేదు. ఆ విధంగా అమృతప్రాయమై ఆగిపోయింది ఆ విషం కూడా. కనుక అమ్మవారి దగ్గరకు చేరిన ఏ వస్తువైనా పవిత్రమే అవుతుంది. ఇప్పుడు ఆ బ్రహ్మహత్యా పాతకం అమ్మవారి దగ్గరకు చేరడం చేత అత్యంత పవిత్రమై, తాను పాపము యొక్క స్వరూపం కనుక అక్కడ ఉండలేక, అమ్మా నన్ను పంపించే మార్గం చూడు అని అడిగింది అమ్మవారిని ఆ బ్రహ్మహత్యా పాతకం. నీకేం కావాలో కోరుకో, నేను ఇస్తాను, అప్పుడు నువ్వు వెళ్లిపోదు గానివి అని చెప్పింది అమ్మవారు. అప్పుడు అడిగింది ఆ బ్రహ్మహత్యా పాతకం, 18 అక్షౌహిణీల సైన్యము యొక్క రక్తం కావాలి అని అడిగింది. అప్పుడు అమ్మవారు ఆ బ్రహ్మహత్యా పాతకానికి అనుజ్ఞ ఇచ్చింది ఏమని, ద్వాపర యుగంలో కౌరవ పాండవ యుద్ధం జరుగుతుంది, కౌరవులకు 11 అక్షౌహిణీల సైన్యము, పాండవులకు 7 అక్షౌహిణీల సైన్యము ఉంటుంది, మొత్తం 18 అక్షౌహిణీల సైన్యం. ఏ రోజు మరణించిన సైన్యము యొక్క రక్తాన్ని ఆ రోజు నీవు త్రావవమ్మా, త్రాగుదువుగానివి అని, ద్వాపర యుగంలో నీవు అవతరిస్తావు మళ్లీ అని బ్రహ్మహత్యాపాతకాన్ని పంపించేసింది. ఆ బ్రహ్మహత్యాపాతకమే ద్రౌపదీదేవిగా పుట్టింది అని. ఆ ద్రౌపదీదేవి తల్లి గర్భం నుంచి పుట్టింది కాదు. అయో నిజ, ద్రుపద మహారాజు హోమం చేస్తుంటే ఆ హోమ కుండము నుండి పుట్టింది. అమ్మవారు ఎటువంటిదో, ద్రౌపది కూడా అటువంటిది. ఎందుకంటే అమ్మవారి నామాల్లో చిదగ్నికుండ సంభూత అని ఉన్నది. చిత్ అనేటువంటి అగ్నికుండము నుండి అమ్మవారు ఉద్భవించినట్టుగా వర్ణింపబడి ఉన్నది. ద్రౌపదీదేవి కూడా యాగశాలలో ఆ అర్జునుడు వివాహం చేసుకోవడానికి తగినటువంటి కూతురు కావాలి అని సంకల్పం చెప్పి ఆయన హోమం చేస్తే ఆ పిల్ల తల్లి గర్భం నుంచి పుట్టలేదు, హోమకుండము నుండి వచ్చింది. అయ్యో నిజ అని అంటారు. కనుక ఆ ద్రౌపది ఈ భారత యుద్ధం జరిగిన సందర్భంలో ఏ రోజుగా రోజు చనిపోయినటువంటి వాళ్లను రాత్రిపూట వెళ్లి ఆ పిశాచ రూపంలో, బ్రహ్మహత్యా పాతక రూపంలో ఏ రోజు చనిపోయిన వారి యొక్క ఆ రక్త మాంసములను ఆ రోజు సేవిస్తూ ఉండేది అని కూడా మనకు కథ ఉన్నది. కనుక శివునకు కలిగినటువంటి బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టడం కోసం ఆ అమ్మవారు అన్నపూర్ణగా అవతరించింది. ఆ అన్నపూర్ణ యొక్క అవతారమే సాక్షాత్తు ఆ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆహారతత్వము. నిన్న మనం సరస్వతి రూపాన్ని చెప్పుకున్నప్పుడు విజ్ఞానం సారస్వతం అనే దాని గురించి చెప్పుకున్నాం. ఇవాళ అమ్మవారి యొక్క అవతారములలో అన్నపూర్ణ అనే ఆవిడని గురించి చెప్పుకున్నప్పుడు మనం తీసుకునేటువంటి ఆహారాన్ని గురించి చెప్పుకున్నాం. ఈ ఆహారమే అమ్మవారి యొక్క స్వరూపంగా కనుక మనం భావించినట్లయితే ఎప్పుడైతే అన్నమును ఆహారాన్ని అమ్మవారి స్వరూపంగా భావిస్తామో దాని యందు మనకు శ్రద్ధ కలుగుతుంది. ఆ శ్రద్ధ ఎప్పుడైతే కలుగుతుందో, కలిగినటువంటి ఆహారాన్ని మనం ఎలా వినియోగించుకోవాలి, ఒక్కొక్క చోట ఎంత తింటారో అంత పారేసేవాళ్లు కూడా ఉన్నారు. ఎందుకయ్యా అలా పారవేస్తున్నావు అని అడిగితే వాళ్లు తెలివిగా సమాధానం చెబుతున్నాము అనుకుని మనకు చెబుతారు. ఏమిటా సమాధానం, మనతో పాటు లోకంలో ఉండే జీవరాశులు కూడా బతకాలి కదా, వాటి కోసం నేను పడేయటం కోసం వదిలేస్తున్నాను అని చెబుతాడు. చాలా పొరపాటు. అమ్మవారిని సేవించడం అంటే ఆహారాన్ని సేవించడం కూడా అమ్మవారిని ఎంత శ్రద్ధగా పూజిస్తామో అంత శ్రద్ధగానూ పూజించాలి. ఈ ఆహారాన్ని ఎక్కడ వేస్తున్నాం అనే ప్రశ్న వేసుకోవాలి మనం. నోట్లో పెట్టుకుంటాం సహజంగా. ఈ నోట్లో పెట్టుకున్నది ఎక్కడికి పెడుతోంది, లోపలికి పెడుతోంది, సైన్స్ ప్రకారం ఆ లోపల ఉండేటువంటి పదార్థములన్నీ కూడా ఆ వాటిల్ని బాగా రుబ్బి రుబ్బి హరిత పదార్థం పిండి పదార్థంగా మారుస్తాయి, ఆ పిండి పదార్థమే రక్తంగా మారుతోంది అనేటువంటి విషయాన్ని మనకు శాస్త్రవేత్తలు ఉపాధ్యాయులు అందరూ చెప్పినటువంటిది. అయితే పురాణ గ్రంథాలలో ఏమని ఉన్నదంటే మనకు 5 రకాలైన అగ్నిహోత్రాలు ఉన్నాయి. ఈ 5 రకాలైనటువంటి అగ్నిహోత్రాలు ఏమిటయ్యాయి అంటే, ఆ 5 రకాలైనటువంటి అగ్నిహోత్రాల్లో బడబాగ్ని, యోగాగ్ని, యాగాగ్ని, జఠరాగ్ని, లౌకికాగ్ని 5 రకాలైన అగ్నిహోత్రాలు. బడబాగ్ని మొట్టమొదటిది, సముద్రంలో ఉంటుంది అది, ఉప్పెన అంటారు. ఆ బడబాగ్ని రగిలినప్పుడే ఆ ఉప్పెన వస్తుంది, తుఫాను వస్తుంది. అట్లాగే యోగాగ్ని, యోగ సమాధి చేత ప్రజ్వలింపజేసేటువంటి అగ్నిహోత్రాన్నే యోగాగ్ని అంటాం. యాగాగ్ని, యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి అగ్ని మథనము అని చేస్తారు. ఆ అగ్ని మథనం చేసినప్పుడు అరణి అని ఉంటుంది అడుగున ఒక చెక్క, ఆ అరణి లోపల నుండి అగ్నిహోత్రం పుడుతుంది. అలా పుట్టినటువంటి దాన్ని యాగ అగ్ని అంటాం. అగ్ని పుల్లతో వెలిగిస్తే వచ్చేది కాదు, కర్పూరం బిళ్ళలు వేసి వెలిగిస్తే వచ్చేది కాదు, కనుక ఆ అరణి నుండి రావాలి, వస్తే దాన్ని యాగాగ్ని అంటాం. బడబాగ్ని, యోగాగ్ని, యాగాగ్ని. ఇక 4వది జఠరాగ్ని, దాన్నే మన పరిభాషలో చెప్పాలి అంటే లివర్ అని అంటాం. ఆ లోపల ఉంటుంది, మనిషి శరీరంలో ఉంటుంది ఆ జఠరాగ్ని. అది మెనుకు మెనుకుమని కదులుతూ ఉంటుంది, వెలుగుతూ ఉంటుంది మెరుగుడు పురుగులాగా. అది అట్లా ప్రవర్తించడం చేతనే మనిషికి ఆకలి అనేది తెలుస్తుంది. ఒకవేళ అది గనక మందగిస్తే ఆకలి వేయదు, మందగించకుండా ఎక్కువైతే వాడు ఎంత తినాలో అంత కాకుండా ఎక్కువ తింటాడు. జరగకూడనివన్నీ జరుగుతాయి. అలా కాకుండా ఎప్పుడైతే మనం చక్కగా కావలసినంతే తినగలుగుతామో, తినటానికి ఇష్టపడతామో, అప్పుడు ఆ లోపల ఉన్న జఠరాగ్ని సక్రమంగా ఉన్నది అని అర్థం. ఇప్పుడు మనం తీసుకునేటువంటి ఆహారం అన్నపూర్ణ అని చెప్పుకున్నాగా, ఆ అన్నపూర్ణ స్వరూపమైనటువంటి ఆహారాన్ని జఠరాగ్ని అనేటువంటి అగ్నికుండంలో వేస్తున్నాం. సర్వసాధారణంగా ఋత్విజులైనటువంటి వాళ్ళు మంత్రపూతంగా ఎట్లా అయితే ఆ అగ్నిహోత్రంలో నెయ్యి హవిస్సు ఇవన్నీ వేస్తారో, అదేవిధంగా మనం కూడా ఏం చేస్తున్నాం, ఇదిగో ఈ అన్నము అనబడేటువంటి దాన్ని లోపల వేస్తున్నాం. ఆ జఠరాగ్ని లోపలికి వెళ్లి అది ఏం చేస్తుంది, రక్తంగా మారుతోంది. ఆ రక్తంగా మారిన రక్తం నుంచి తేజస్సు వస్తున్నది. ఆ తేజస్సు వల్లనే ఈ మానవుడు కాంతివంతంగా కనపడుతున్నాడు, బలవంతంగా కనపడుతున్నాడు. అందువల్లనే ఒక్కరోజు గనక మనం ఆహారం తీసుకోకపోయినట్లయితే ఎంత నీరసంగా ఉంటాం మనం. నిన్నల్లా ఉపవాసం ఉన్నామయ్యా, ఇవాళ భోజనం చేయలేదు, రేపు లేదు, ఎల్లుండి మాట్లాడతానులే అని నీరసంగా చెబుతాం. ఎందుకంటే ఇవాళ నీరసం భోజనం చేయలేదు, రేపు తిన్నాం కనుక భుక్తాయాసం, అసలు మాట్లాడలేము, ఇక మాట్లాడేది ఎప్పుడయ్యా, ఎల్లుండి మాట్లాడతానంటాడు. కనుక ఈ మానవుడు ఎక్కువైనా తట్టుకోలేడు, అసలు లేకపోయినా తట్టుకోలేడు. సమభాగంతో ఆ ఆహారం లోపలికెడితే ఆ వెళ్లినటువంటి ఆహారమే అన్నపూర్ణ యొక్క స్వరూపము. ఆ అన్నపూర్ణాదేవి ఇదిగో ఈ ఆహారం రూపంలో నా శరీరంలో ప్రవేశించి నన్ను కాపాడుతోంది, నన్ను ఈ శరీరాన్ని నిలబెడుతోంది, నా చేత అనేక రకాలైన కర్మలు చేయిస్తున్నది. ఏ కర్మ చేయాలన్నా మనకు శక్తి కావాలి. శక్తి కావాలి అంటే ఆహారం ఉండాలి. ఆహారం అంటే అన్నపూర్ణయే. కనుక ఆ అన్నపూర్ణ రూపంలో నాకు శక్తి ఏర్పడి ఆ శక్తిని కలిగించి అన్ని కర్మల పట్ల ఆసక్తిని కూడా కలిగించి ఆయా కర్మలు ఆచరిస్తూ ఆ కర్మల్లో కూడా సత్కర్మలు మాత్రమే ఆచరించాలి. మనం దుష్కర్మల జోలికి వెళ్ళకూడదు. ఆ సత్కర్మలు ఏవి, దుష్కర్మలు ఏవి, ఈ రెండు విషయాలు తెలుసుకోవడానికే మనకు సద్గురువులు కావాలి. సాయినాథుని వంటి సద్గురు చరణములు ఎప్పుడైతే మనకు దొరుకుతాయో అప్పుడు ఏది సత్కర్మ ఏది దుష్కర్మ అనే విషయం మనకు తెలుస్తుంది. ఆ సత్కర్మలను మాత్రమే తెలుసుకుని దుష్కర్మలను హంసలాగా వదిలిపెట్టి సరస్వతి స్వరూపాన్ని గురించి చెప్పుకున్నప్పుడు చెప్పాం కనుక అలా ఆచరించినట్లయితే మన జీవితం కూడా ప్రభావవంతమై దివ్యమైనటువంటి తత్వాన్ని పొందుతుంది. కనుకనే ఆ అన్నపూర్ణ రూపంలో అమ్మవారిని మనం అర్చించాలి అనేటువంటి ఆలోచనతో అనూచానంగా ఏనాటి నుంచో పెద్దలు ఏర్పాటు చేసినటువంటి సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని అనుసరించే మనం మూడో రోజున అన్నపూర్ణ అవతారాన్ని గురించి చెప్పుకున్నాం. చాలా దివ్యమైనటువంటిది. ఈ విన్నటువంటి వారంతా కనీసం ఈ రోజు నుంచైనా ఇంతకు ముందు ఆలోచన కలిగి ఉన్న వాళ్లకు ప్రత్యేకించి చెప్పవలసిన ఆవశ్యకత లేదు. ఒకవేళ ఆ ఆలోచన కనుక కలగకపోయినట్లయితే ఎంత కష్టమైనా తానే అన్నపూర్ణ అవతారాన్ని ధరించి ఆ భిక్షాపాత్రలో అమ్మవారు పెట్టడానికి సిద్ధపడిందో ఆ విధంగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తనకు కలిగినంతలో వచ్చి అడిగిన వాడికి లేదనకుండా తాను కూడా పెట్టి ఆ పెట్టినటువంటి వాళ్లు అన్నపూర్ణ అవతారముగానే తయారు కావలే. అది మనకు బోధించాలి. అంతేకాదు తిన్నవారు ఆ నోట్లో పడినటువంటి పదార్థం అన్నపూర్ణాదేవితో సమానము అనేటువంటి భావన కలిగి ఉండాలి అనేటువంటి ఉద్దేశాన్ని ఆ సందేశంగా భగవంతుని కృపచేత మీకందరికీ అందిస్తూ సాయినాథుని దివ్య చరణారవిందములకు మనస వాచ కర్మణ నమస్కరిస్తూ ఈనాటి సందేశాన్ని ముగించుకుంటున్నాం.
రేపటి రోజు మరొక అంశంతో మళ్లీ మీ ముందుకొస్తాం. అంతవరకు సెలవు. సాయిరాం.
సాయిరాం.